నా నాలుకతో పాపం చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడువైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సాయంత్రం సమయమందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చున్నాము తండ్రి. మా హృదయావసరతను మీరు ఎరిగినటువంటి దేవుడవు గనుక ప్రభా, మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి సమస్తమును విరిగి దానిని పవిత్రపరచవని నీవు ఆశించేటువంటి దేవుడవు గనుక ప్రభా, మేము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మాలో నీ తప్పిదములన్నింటినీ మేము చూసుకొనగలుగునట్లుగా, వాటిని సరిచేసుకుని ప్రభా మీ యొక్క సన్నిధిలో మేము మీకు ఇష్టలమై బ్రతకగలుగునట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 39:1 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా నాలుకతో పాపం చేయకుండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. బైబిల్లో మన నోటికి సంబంధించినటువంటి వాక్యంలో అనేకమైనటువంటివి వ్రాయబడి ఉన్నవి. అయితే ఈ దినమందు వాటన్నిటిని చూచేందుకు మనకు సమయం లేదు గనక ఈ వాక్యపు వెలుగులో ఒక విశ్వాసి యొక్క అవసరతను గురించి ఈరోజు ధ్యానిద్దాము. ఇప్పుడు చదవబడినటువంటి యొక్క వాక్యములో కీర్తన గ్రంథకర్త 2 నిర్ణయములను తాను తీసుకుంటున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2 నిర్ణయములు నోటికి సంబంధించినటువంటివిగా ఉంటాం మనం గమనించవచ్చు. ఈ లోకస్తులకు సంబంధించి వారి నోటికి అద్దు అదుపు అనేటువంటిది వారికి అవసరం లేదు. వారు ఏదైనా మాట్లాడగలరు, ఎప్పుడైనా మాట్లాడగలరు, ఏమైనా చేయగలరు. వారి విషయంలో మనం ఆలోచించటం లేదు. కానీ ఈ వాక్యమును ఒక విశ్వాసి యొక్క జీవితమునకు సంబంధించినటువంటిదిగా అప్లై చేస్తూ మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యత ఒక విశ్వాసి జీవితంలో ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. చాలా మంది ఏమనుకుంటారంటే, వారు విశ్వాసులైనప్పుడు అప్పటితోనే దేవుని దగ్గరకు ఎప్పుడైతే వారు వచ్చి వారి యొక్క హృదయమును ఆయనకు సమర్పించుకొని ఆయనతో వడంబేడిక చేసి క్రీస్తుతో కలిసి ముందుకు సాగమని తమ విశ్వాస యాత్రను ప్రారంభించారో అప్పటితోనే ఈ యొక్క తప్పిదములకు సంబంధించినటువంటి సమస్తము పూర్తయిపోయినదని తలంచేటువంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. లేదండి, మన విశ్వాస జీవితంలో క్రీస్తుతో వడంబడికి చేసిన తర్వాత కూడా అనేక పర్యాయములు మనము మన ఇష్టానుసారంగా తప్పిదములు చేసేటువంటిది ఉంటూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థనలు బలహీనతలం అవుతూ ఉంటామో అప్పుడు వాక్యానుసారంగా కాకుండా మన శరీరానుసారంగా మన ఇష్టానుసారంగా మనము పనులు చేయటానికి ప్రారంభిస్తూ ఉంటాము. ఈ క్రమంలో అనేకమైనటువంటి తప్పిదములు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పిదములను ఎప్పటికప్పుడు వాక్య వెలుగులో పరిశీలించుకుని మనలను మనము మరల క్రీస్తు యొద్దకు తెచ్చుకున్నట్లుగా మనము వాటి నిమిత్తమై పశ్చాత్తాపపడి తిరిగి ప్రభు యొక్క క్షమాపణను కోరేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. నీవు విశ్వాసమైనప్పుడు దేవుడు నిన్ను గురించి ఆశించేటువంటిది ఏంటంటే, నీ యొక్క హృదయాంతరంగములో ఆయనకు మొట్టమొదటి స్థానముని ఇవ్వవలనని చెప్పి ఆశిస్తూ ఉంటాడు. నీ యొక్క జీవితం అంతటిపై ఆయన యొక్క అధికారము కలిగి ఉండాలని, నీ యొక్క నిర్ణయములన్నీ పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటివిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఆయన ఆశించేటువంటిది ఏంటంటే, నీ యొక్క నోటిని పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉంచుకునవలనని ఆశిస్తూ ఉంటాడు. చాలా మంది వారి యొక్క జీవితములను క్రమపరుచుకుంటూ జాగ్రత్త పడుతున్నప్పటికి నోటిని అంత హద్దులో ఉంచుకున్నటువంటి అనేక మంది విశ్వాసులు ఉంటూ ఉంటారు. అయితే దేవుడు నీ యొక్క నోటిని హద్దులో ఉంచుకునవలనని, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉండి నీవు మాట్లాడవలనని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. ఈ విధంగా జరగాలనంటే ప్రభుతో నీవు దగ్గరగా నడిచేటువంటి వాడివై ఉండాలి. ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ఆ స్పిరిచువల్ ఆడిట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు జరుపుకుంటూ నీ హృదయమును దేవుని యొక్క వెలుగులో పరిశీలించుకుంటూ జరిగినటువంటి తప్పిదములను గ్రహించుకుని పశ్చాత్తాప పడేటువంటి వాడుగాను, క్షమాపణ కోరేటువంటి వాడుగాను ఉండవలసి ఉన్నది. మనం చేసేటువంటి తప్పిదములు మొట్టమొదట మన యొక్క మనస్సులో తలంపులతో ప్రారంభమవుతాయి. ఈ తలంపు అనేటువంటిది తలంపులతోనే కొన్నిసార్లు ఆగిపోవచ్చు. అయితే ఆ తలంపు నుండి క్రియ వరకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ తలంపుగా ఎప్పుడైతే నీ యొక్క మనసులో ప్రారంభమైందో ఒక దురాశ, దాని విషయమై నువ్వు ఆలోచిస్తావు. ఆలోచించి దాని ప్రకారంగా చేయాలా వద్దా అనేటువంటి దాన్ని కొంతసేపు ఆలోచించిన పిమ్మట నువ్వు చేయాలి అని అనుకున్నట్లయితే ఇంకా ముందుకు ఒక అడుగు వేసి అప్పుడు దాన్ని అప్రూవ్ చేస్తావు. ఈ అప్రూవ్ చేయబడినటువంటిది ఏ విధంగా చేయాలి అనేటువంటిది నెక్స్ట్ స్టెప్కు వెళుతుంది. ఆ విషయంలో కూడా నీ యొక్క నిర్ణయం చొప్పుననే అది క్రియారూపానికి తర్వాత వెళుతూ ఉంటుంది. ఒకవేళ నీకు తలంపు వచ్చినప్పుడే ఆ తలంపు సరైనటువంటిది కాదు, దైవ చిత్తానుసారమైనటువంటిది కాదు అని నీవు తెలుసుకుని దానిని అక్కడితోనే విడిచిపెట్టేసేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మిగిలినటువంటి స్టేజెస్కి అది వెళ్ళదు. క్రియారూపం దాల్చేటువంటి ఈ యొక్క తప్పిదములు ఏవైనా ఉన్నట్లయితే అప్పుడు అవయవములు అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అవయవములు ఇన్వాల్వ్ అయినటువంటి తప్పిదములలో ఒకటి నోటితో చేసేటువంటి తప్పిదములను చేయటం అనేటువంటిది. సాధారణంగా ఏ ఇతర అవయవముతోనైనను మనము పాపము చేయక ముందే మొట్టమొదటిగా ఈ నోటితో పాపము చేయటం అనేటువంటిది ముందు వరుసలో ఉంటూ ఉంటుంది. తలంపు కలిగి ఆ తలంపు లోపల నుండి మాటల రూపంలో బయటకు రావటం జరుగుతూ ఉంటుంది. హృదయము నిండి ఉంటు దానిని బట్టి నోరు మాట్లాడును అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఏ విధంగా నీ యొక్క హృదయము నిండి ఉన్నదో దానిని బట్టి నీ యొక్క మాటలు బయటికి రావటం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క సంభాషణ సరిగా లేదు అని అంటే, మాటలు సరిగా లేదు అని అంటే, దాని యొక్క అర్థం ఏంటంటే ఆ విశ్వాస యొక్క విశ్వాస జీవితంలో ఏదో తేడా ఉన్నది, ప్రభువుతో ఉన్నటువంటి యొక్క సంబంధము సరిగా లేదు, తన యొక్క ప్రార్థనా జీవితం సరిగా లేదు, వాక్యములో తాను నిలిచి ఉండటం అనేటువంటిది సరిగా లేదు అని ముందు గమనించుకోవాలి. కాబట్టి ఒక విశ్వాసి గనక తన నోటితో తప్పిదములు చేస్తున్నాడనంటే దాని యొక్క ఇండికేషన్ ఒకటి ఏంటంటే తనకు ప్రభువుతో ఉన్నటువంటి సంబంధము సరిగా లేదు, ఎక్కడో తేడా ఉన్నది, దాన్ని సరిచేసుకొనవలెను అనేటువంటిది మొట్టమొదటి ఇండికేషన్గా మనం గమనించవచ్చు. మనుషుల యొక్క వ్యక్తిత్వాలను బట్టి, వారు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి మనుషులను సాధారణంగా మూడు రకాలుగా మనం విభజించవచ్చు. కొందరు సౌమ్యులుగా ఉంటూ ఉంటారు, కొంతమంది కరకుగాను వెంటనే ఘాటుగా సమాధానం చెప్పేటువంటి వారు స్పందించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీరిద్దరికి మధ్యగా మిగిలినటువంటి వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇది మనం నిత్య జీవితంలో గమనించేటువంటిది. కొంతమంది చాలా సౌమ్యులుగా ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడినా కానీ చాలా సౌమ్యంగా ఉంటుంది. వాళ్ళని చాలా మంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, హాస్యంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, అయినా కానీ వారు స్పందించరు సాధారణంగా. ఇలాంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వారిని అనకముందే వారిని అన్నారనుకుని ఘాటుగాను డిఫెండింగ్ గాను అఫెండింగ్ గాను మాట్లాడేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు మరొక కోవకు చెందినటువంటి వారు. ఇక మిగిలినటువంటి వారందరి ఈ రెండు ఆ ఎక్స్ట్రీమ్కి ఈ ఎక్స్ట్రీమ్కి మధ్యలో రకరకాల ప్లేసుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం తెలియజేస్తాడు? మొదటగా తను కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. మాట్లాడటం అనేటువంటిది కమ్యూనికేషన్ లో భాగము. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే తను సంభాషిస్తున్నాడు, కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఒకవేళ కమ్యూనికేట్ చేయకపోయినట్లయితే తన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇమోషన్స్ ని ఫీలింగ్స్ ని బయటకు తెలియజేస్తూ ఉంటాడు. హృదయము ఏ విధంగా అయితే నిండి ఉన్నదో, ఏ విధమైనటువంటి తలంపులతోనూ ఆశలతోనూ ఫీలింగ్స్తోనూ నిండి ఉన్నదో దానిని బట్టి ఒక వ్యక్తి మాట్లాడటం అనేటువంటిది, తన యొక్క సంభాషణ అనేటువంటిది మనకు బయటకు తెలియబరచబడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ వ్యక్తి తన యొక్క ఇమోషనల్ స్ట్రెంగ్త్ని వీక్నెస్ని కూడా తెలియజేస్తుంటాడు. నువ్వు మాట్లాడేటువంటి పద్ధతిని బట్టి, నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఇమోషనల్గా నువ్వు ఎలా ఉన్నావు, స్ట్రాంగ్గా ఉన్నావా లేకపోతే బలహీనంగా ఉన్నావు అనేటువంటిది బయట వారికి తెలుస్తూ ఉంటుంది. సాధారణంగా మనుషులు చేసేటువంటి తప్పిదములను మనము మూడు రకాలుగా విభజించవచ్చు. మైనర్ మిస్టేక్స్ అని, ఆ తర్వాత మేజర్ మిస్టేక్స్ అని, రెండింటికి మధ్యస్థంగా ఉన్న వాటిని మీడియం టైప్ ఆఫ్ మిస్టేక్స్ అని చెప్పి జనరల్ గా అంటూ ఉంటారు. ఒక విశ్వాసి చేసేటువంటి తప్పిదములు జనరల్ గా మైనర్ మిస్టేక్స్ లేకపోతే మైనర్ మీడియం మిస్టేక్స్ ఈ కోవకు చెందినటువంటివి ఉంటూ ఉంటాయి. కానీ సాధారణంగా మేజర్ మిస్టేక్స్ అనేటువంటివి ఉండవు. అయితే బైబిల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, యాకోబు పత్రిక 3:5-6 వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ విధంగా యాకోబు నాలుకను గురించి రాయిచున్నాడు. దీనిలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈ యొక్క నాలుక బహుచిన్న అవయవమైనప్పటికీ దాని వలన వచ్చేటువంటిది, మనం చేసేటువంటి తప్పులు మైనర్ మిస్టేక్సే కాకుండా అనేకమైనటువంటి మేజర్ మిస్టేక్స్ కూడా దీని ద్వారా రాగలవు, అనేకమైనటువంటి కాంప్లికేషన్స్ దీని ద్వారా అరైజ్ కాగలవు అనేటువంటిది ఇక్కడ యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసులను గమనించినప్పుడు ఒక్కోసారి కొన్ని సంఘములలో కొంతమంది మధ్యన ఏ విధంగా జరుగుతుందంటే, ఏదో చిన్న మాటను గురించి మొదలవుతుంది అదంతా. ఈ చిన్న మాటే మనుషులను దాటి వెళ్ళి మరొకరికి చేరేటప్పటికి అది ఇంకొంచెం పెద్దగా తయారవుతుంది. దానికి ఇంకో ఆయన నాలుగు కలిపి ఇంకో విధంగా చెప్తాడు. ఈ విధంగా చివరికి అసలు వ్యక్తిని చేరేటప్పటికి ఎవరికి విరోధంగా అయితే, ఎవరిని గురించి ఎవరై మొట్టమొదటిగా ఈ యొక్క సంభాషణ ప్రారంభించారో, ఈ మాటలు అన్నారో, ఆ మాటలు అతనికి చేరేటప్పటికి అది పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం చాలా ఉంది. ఇలాంటివి మనం చాలాసార్లు చూస్తుంటాం. ఆ వ్యక్తికి చేరినప్పుడు నన్ను గురించి ఎంత పెద్ద మాటలు మాట్లాడతారా, నన్ను గురించి ఇన్ని చెప్తారా అసలు అన్నటువంటిదే ఒక మాట. ఈ మధ్యలో రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగి అతని వరకు వెళ్లేటప్పటికి పూర్తిగా దానికి భిన్నమైనటువంటి అర్థమునిచ్చేటువంటి సంభాషణ అతనికి చేరుతుంది. దీంతో పెద్ద రగడ మొదలవుతుంది. ఈ విధంగా నాలుగు రకరకములుగా మనకు చిచ్చు పెట్టేటువంటి అవకాశం ఉన్నది. సంఘములు ఎన్నో పాడైపోవటానికి ఈ దినములలో చాలా తావు ఈ నాలుగు వలన కలుగుతూ ఉన్నది. నాలుగు ద్వారా జరిగేటువంటి ఈ యొక్క తప్పిదములు పాపం అనేటువంటిది మూడు రకాలుగా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనుషులు తమను తామును డిఫెండ్ చేసుకునేందుకు భావోద్వేగానికి గురై మాట్లాడుతూ ఉంటారు, తప్పిదం చేస్తూ ఉంటారు. కొంతమంది అఫెండ్ చేసేందుకు, అంటే తమను తాము సమర్థించుకునేందుకు కాదు, ఇతరులను బాధ పెట్టేందుకు, ఇతరులను అఫెండ్ చేస్తూ మాట్లాడేందుకు సంభాషణ కొనసాగించడం, ఈ విధంగా జరిగేటువంటి తప్పిదము మరి ఒకటి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిఫెండ్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు డిఫెండ్ తో ఆగరు. చాలా సందర్భాల్లో ప్రశ్నించినటువంటి ఆయన మన యొక్క బాస్, మన పైన ఉన్నటువంటి అధికారి అయితే ఆ సందర్భాల్లో డిఫెండ్ చేస్తూ మాట్లాడుతూ అంతటితో ఆపేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ అది అలాంటి సందర్భం కాకపోయినట్లయితే డిఫెండ్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు ఎదుటి వాడిని వెంటనే అఫెండ్ చేయటం కూడా మొదలు పెడతారు. నేను ఇలా చేశాను అని నువ్వు అన్నావంట, నువ్వు ఫలాని సందర్భంలో ఇలా చేయలేదా, ఫలాని సందర్భంలో ఏం చేసావు, అప్పుడేం జరిగిందేంటి, ఇప్పుడేం జరిగిందేంటి, నువ్వు నాకు చెప్పేవాడువా అని చెప్పి ఈ రకంగా అఫెండ్ చేయటం అనేటువంటిది డిఫెండ్ చేసేటువంటి వాడు సాధారణంగా అఫెండ్ చేస్తూ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. ఇక మూడవది ఏంటంటే, హృదయంలో చెడిపోయి ఉండటం వలన ఏ విధంగానూ సంబంధం లేనటువంటి విషయాలపైన, ఏ విధంగానూ సంబంధం లేనటువంటి వ్యక్తులపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నాకు ఉన్నటువంటి హేట్రెడ్ ను, నాకు ఉన్నటువంటి ద్వేష భావము ఇలాంటివన్నీ కూడాను బయటకు వెళ్ళగక్కేటువంటి ప్రక్రియ ఈ మూడో రకానికి సంబంధించినటువంటిది. నోటితో చేసేటువంటి తప్పిదములలో చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. ఆరోగెన్స్ వలన జరగవచ్చు. అంటే అహంకారమైనటువంటి భావం కనుక నీలో ఉన్నట్లయితే, అహంకారం చేత నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇతరులను దుఃఖపెట్టచ్చు, బాధ పెట్టచ్చు, వాక్యానుసారం కానటువంటి మాటలను సంభాషణను కొనసాగించేటువంటి వాడు కావచ్చు. రెండవది అసూయ వల్ల ఇలా జరగవచ్చు. కొందరికి అసూయ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఇతరులు తమ కన్నా పై పైకి వెళుతూ ఉన్నట్లయితే ఏ విధంగానైనా సరే, కుటుంబ రీతిగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, తమకంటే ఏ రీతిగానైనా సరే, ఈ లోక సంబంధంగా అయినా సరే, మరో సంబంధంగా అయినా సరే పైకి వెళుతున్నట్లయితే వీరు చూచి ఓర్చుకొనలేరు. పొరవలైనటువంటి స్వభావాన్ని వారు ఈ సంభాషణ రూపంలో తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా హృదయాంతరంగంలో బిట్టర్నెస్, ఇతరులంటే పడనటువంటి స్వభావం కనుక ఉన్నట్లయితే వారు చేసేటువంటిది మంచి పనులైనప్పటికీ చెడ్డవి గాను అవి సమాజానికి సరైనటువంటిది కాదు అనేటువంటి వారిని గురించి నువ్వు ప్రచారం చేయాలని చూస్తూ ఆ విధంగా నువ్వు వారిపై బురద జల్లుతూ మాట్లాడేటువంటి సందర్భాలు ఉండొచ్చు. కొంతమందికి ఎప్పుడో జరిగినటువంటి దాని విషయమే పగ తీర్చుకోవాలనేటువంటి ఆ యొక్క స్వభావం ఉంటూ ఈ విధంగా నోటితో తప్పిదములు చేసేటువంటి వారు ఉంటారు. కొంతమందికి హేయభావములు ఉండవు, ఉంటే వారి పేరు చెప్తేనే మండిపడేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ హృదయములో ఈ యొక్క హేట్రేడ్ అనేటువంటిది ఉండటం వలన ఈ రకమైనటువంటి సంభాషణలు వాళ్ళు నోటితో తప్పిదములు చేయటం జరుగుతూ ఉంటుంది.